the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా. అవు మల, 15 ఏండ్ల అయింది దేశం ఇడ్సబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద మరవకుంటీనుండ్రి, ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా, కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు ఎన్నెలమ్మ ఎటకారాలు ఫ్రమ్ కెనడా కార్యక్రమం జూన్ 3, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్తే. ఎన్నెలమ్మ ఎటకారాలకి స్వాగతం వచ్చేసిరా మళ్ళందరూ. నేను జల్దీని మాట్లాడుతున్నాను అనుకోకుండ్రి. ఏంటంటే, ఈ నడుమిట్లా మస్తు ధూపైతుంది, ఆ ఊకుకి ధూపైతుంది. ఎందుకు అనుకుంటే ఎండలు కూడా ఎట్లున్నాయి, ఎండలు కదా. ఇడనే మాకు ఇట్లుంది, మరి ఇంటికాడ ఎట్లుంటారో ఏమో. పెద్దోళ్ళు ఉన్నారు, నాయన ఉన్నాడు, మామయ్య ఉన్నాడు, ఇక చాలా మంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు చుట్టాలల్లా. ఇక ప్రతి ఏడాది మాకు ఇదే, పాపం ఇంటికాడ ఎట్లున్నారో అని మేము మస్తు గౌరవపడుతుంటాం అన్నట్టు. ఎందుకంటే ఈడ జర ఈడ తీరు జరంత అంటే ఇక డిఫరెంట్ పడుతుంది. ఎందుకంటే ఇంట్లో ఆఫీస్లలో అన్నిట్లా ఇక జరంత ఎండ వస్తుందంటే చాలు, ఇక హీటర్లు ఇవి వేస్తారు, చల్లగా ఏసీ వేస్తారు. ఆ చల్లగా ఏసీ వేస్తే ఏమవుతుంది, మంచిగా చల్లగూకుంటాము అని అనుకుంటారు అందరూ. కాకుంటే నా వేసంటోళ్ళకి ఏంటంటే, నాకు ఊకేనే చలి అవుతుంది అబ్బా, నేను చలికాలంలో ఎట్లా వేసుకుంటానో, గొంగడి కప్పుకుంటా, స్వెటర్ వేసుకుంటా, హీటర్ పెట్టుకుంటా, అప్పుడు ఎట్టుంటానో ఈ ఎండగొట్టంగా కూడా అట్లనే ఉంటాను నేను. ఎప్పుడు స్వెటర్ వేసుకుని తిరుగుతుంటా, లేకుంటే గొంగడి కప్పుకొని తిరుగుతుంటా. ఇక మా వాళ్ళంతా నన్ను అప్పుడప్పుడు కోలడు బ్లడ్ అని ఏందో అంటారబ్బా. అంటే నన్ను ఎత్తురు చల్లగా ఉంటుంది అంట, అట్లా అంటారు. ఇక చల్లగంటే ఏంది థియోరీ, చిన్నప్పటి నుంచి అమ్మ ఏం చెప్తుంది, ఎండాకాలం రాగానే బిడ్డ జరన్ని చక్కెర నీళ్ళు తాగాలి, లేకుంటే చల్ల తాగాలి, లేకుంటే చెరుకు రసం తాగాలి, కొబ్బరి నీళ్ళు తాగాలి అని చెప్తుండేనా. ఇక అవన్నీ తాగి తాగి మరి నేను చల్లగైనానో ఏమో, ఇక నన్ను చల్ల బ్లడ్ అని అంటారు. మళ్ళీ ఒక పారి నేనేమో చదివినా, అందరి నెత్తులు ఒకటే తీరుగా ఉడుకుంటుందంట, జరంత ఉడుకుంటుందంట. గోరువెచ్చనను ఏమంటారు కదా, గ్యాస్ ఉంటుంది అట్లుంటుందంట. మళ్ళీ మరి నా దోస్తులు అనేది ఏందో నాకు సమజు కాదు, ఊకే అంటుంటారు, నవ్వుతుంటారు, ఫోన్ తీయండ్రబ్బా. నేనైతే ఇక నన్ను ఏమనుకున్న మానే, నేను నా గొంగడి కప్పుకుంటా, నా హీటర్ వేసుకుంటా, నా స్వెటర్ వేసుకుంటా, ఈ మూడు నేను లేకుంటే నడవనే నడవను. అయితే ఒకటే అవుతుంది ఏంటంటే, ధూప మస్త్ అవుతుంది ఎండాకాలం కదా. మళ్ళీ మనకి అప్పట్లో చిన్నగున్నప్పుడు బయట బాత్రూములు గట్రా ఎక్కువ లేవనో ఏందో తెలియదు, ఎక్కువ నీళ్ళు తాగకపోతుంటే ఇక మళ్ళీ ఎందుకు బయటికి పోయినాక కష్టమవుతుందని నీళ్ళు తాగకపోతుంటే ఎక్కువ. గదే అలవాటు అయిపోయి ఇప్పుడు ఏమవుతుంది, పెయ్యంతా పగిలినట్టయితుంది. ఇక డాక్టర్ తాగి పోతే నీళ్ళు సరిపోతలేవు ఎన్నెలమ్మ, నువ్వు నీళ్ళు చాలా తాగాలి అని చెప్పింది. నాకేమో నీళ్ళే ఎక్కువ. ఇక ఒక్కొక్క పారి మనకి చిన్నప్పుడు ఏం చెప్తుండే, 8 గ్లాసులు నీళ్ళు తాగాలి రోజుకి అని చెప్తుండేనా. చెప్తున్నాక ఎక్కనే ఎక్కకపోవు నీళ్ళు. అయితే నేను అస్సలు తాగకపోతుంటుంది, ఎందుకంటే అమ్మ నాయన ఏం చెప్తుండే, అన్నం తిన్నే ముందర అయినా తాగాలి, లేకుంటే వెనక సిరికైనా తాగాలి. అన్నం తింటున్నప్పుడు నీళ్ళు తాగని చెప్పకపోదురు, ఎందుకంటే నీళ్ళు తాగుతుంటే జరంత కడుపు జల్దిన నిండినట్టు ఉంటుంది, వెనక సిరికి మళ్ళీ 10 నిమిషాలు కాగానే ఆకలి అవుతుంది. అందుగురించి వెళ్ళి మళ్ళీ ఇంకొకటి ఏంటంట, అన్నం మంచిగా అరగదంట, అందుగురించి వెళ్ళి తాగొద్దు అని చెప్పంగా నాకు గసంటిది ఎట్లనే అలవాటు అయిపోయింది. అన్నం తినంగానే జరన్ని నీళ్ళు తాగుతా అయిపోయింది, ఇక మళ్ళీ అన్నం తిన్నప్పుడే తాగుతా, అట్లా అలవాటు అయిందా. ఇక ఈ నడుమ ఇట్లా డాక్టర్ చెప్తుంటే ఇక అందరూ లీగకు ఎగబడి తాగుతురబ్బా, నేను పనిచేసేతానా, ఇదేందో మనకి బాటిల్స్ లెక్క లేవవి, పెద్ద డ్రమ్ముల లెక్క ఉన్నాయి, 2 లీటర్లు అంట ఒక్కొక్క దాంట్లో పడతాయంట. అందరూ కొనుక్కున్నారు, అబ్బో ఎర్రవి బులుగువి పచ్చవి అన్ని కొనుక్కున్నారు, అటువంటి పెద్ద పెద్ద డబ్బాలు 2 లీటర్లు పడతాయంట. ఏం చేస్తారంటే పొద్దున్న 6 గంటలకు మొదలు పెడితే 9కి 1 అంట, 12కి 1 అంట, 3కి 1 అంట, 6కి 1 అంట. పొద్దుగాల 6కించి పొద్దుమీకి 6 లోపట 4 డబ్బాలు తాగుతురు నీళ్లు. అంటే ఎన్నైతే 8 లీటర్ల నీళ్ళు అయితే గన్ని తాగుతురు. నేను మస్తు పరేషాన్ అయితే గిన్నె ఎట్లా తాగుతారు, నాకు ఇన్ని బుక్క ఒక్క బుక్క కూడా నీళ్ళు ఎక్కువ ఏంది ఏందని నేను అనుకుంటున్నా. ఇక మళ్ళీ వాళ్ళు ఎట్లా తాగుతున్నారు అని మళ్ళీ నేను కూడా పరేషాన్ అయ్యి, ఈ నడిపిట్లో నేను అంత పెద్ద డబ్బా కొనుక్కోలే కానీ చిన్న డిస్కవ్ అయ్యి అప్పుడు ఒక బుక్క తాగుతా. తాగుతున్నాక నాకు జరంత మంచిగానే అలవాటైంది. బరాలు 6 గ్లాసులు అయితే తాగుతున్నా. ఈ 8కి కోషిష్ చేస్తున్నా ఇప్పుడిప్పుడే, ఇక అవుతుంది జరిగిన 8 తాగనీకి అవుతుంది అంటే. ఇక ఒక డబ్బా బల్మీకి తాగుతున్నా, అంటే ఇక ఇష్టంగా తాగాలనిపించేది అవుతలేను అన్నట్టు. అయితే ఈ నడిమిట్లో ఇంకొక పిల్లకి ఏందో అయిందంట, ఒక చక్కెర వచ్చి పడిపోయింది. పడిపోతే డాక్టర్ దానికి పోయిందంట. పోతే డాక్టర్ అన్నదంట, నీళ్ళు నువ్వు చాలా ఎక్కువ తాగుతున్నావు, మనకంట నీళ్ళు ఎక్కువ తాగుతే ఏమవుతాయంట, మినరల్స్ ఏందో ఉంటాయంట అబ్బా. నాకు అట్లనే అనొస్తుంది అబ్బా, మళ్ళీ మీరేం అనుకోకుండ్రి, గవి పోతాయంట, మనకి రక్తంలో చాలా ఉంటాయంట బాడీలో, గవన్నీ పోతాయంట. మినరల్స్ అయినాక ఇక మనము ఎట్లా, ఇక మనకి ఏమి శక్తి ఇత్తేమి ఉండదంట. అందుగురించి వెళ్ళి ఇవి చాలా డేంజరు, ఈ నీళ్ళు తాగొద్దు అని చెప్పిండంట డాక్టర్. ఇప్పుడు నాకు సమజ అయితలేదు, ఒకడు తాగొద్దు అంటాడు, ఒకడు తాగమంటాడు, ఒకడు మంచిది అంటాడు, ఒకడు మంచిది కాదంటాడు. ఇక నేనేమో ఇప్పుడిప్పుడే జరంత గుక్క గుక్క నీళ్ళు అలవాటు చేసుకుంటున్నా, ఇప్పుడు తాగాలనే వద్దో తెలియదు. ఇట్లా పరేషాన్ చేస్తారు అబ్బో. ఇవన్నీ మళ్ళా మొన్నే వాళ్ళతో వీడియో అయింటున్నా, ఒక గురువు ఎవరో ఉన్నాడు, ఆయన కూడా గీతే చెప్తుండు, నీళ్ళు తాగుడు ఏమైనా మందు లెక్క, ఇప్పుడు ఒక గుక్క అప్పుడు ఒక గుక్క తాగుడు ఏంది, మీ శరీరం మీకు చెప్తుంది ఎప్పుడు తాగాలనో, నీళ్ళు ఎప్పుడు తాగాలనో చెప్తుంది. అప్పుడు తాగుర్రి, ఆకలైనప్పుడు అన్నం తినుండ్రి, ధూపైనప్పుడు మంచినీళ్ళు తాగుర్రి, ఇట్లా లెక్క గిట్ల పెట్టుకొని 3 గంటలకు 1 పారి 6 గంటలకు 1 పారి అప్పుడు ఒక గుక్క తాగు ఇప్పుడు ఒక గుక్క తాగు అని ఏం పెట్టుకోవద్దు. మీరు మీ శరీరంకి ఎప్పుడు నీళ్ళు కావాలంటే అప్పుడు అవసరమైనప్పుడు అది అడుగుతుంది, మీరు అప్పుడు తాగాలి అంటే ధూప అయినట్లా ఇండికేట్ చేస్తుంది, అప్పుడు తాగాలని చెప్తుండు. ఇక మళ్ళా గది కూడా మంచిగానే కొట్టింది. ఏందో నబ్బా, ఒకటి అవునంటారు ఒకటి కాదంటారు. ఇక ఏం చేయాలబ్బా ఇప్పుడు, మీరు చెప్పుర్రి, మీకు ఇస్తుంటుంది ఏమైనా తెలుసా అనుకోర్రి, నీళ్ళు ఎక్కువ తాగాలనా ఎక్కువ తాగొద్దా అని నాకు NLA67@gmail.com పంపించుండ్రు అబ్బా. మనం జరంత డిస్కషన్ పెట్టుకుందాం, అసలు నీళ్ళు తాగితే మంచిదా, నీళ్ళు తాగకుంటే మంచిదా, ఏంది ఇట్లా తెలియకుంటే ఎట్లా మనకి కదా, మంచిగా తెలియాలి కదా అట్ల అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు వీణా గారు డాన్ మిల్ టొరంటోకి ఎంచి ఒక చిన్న చిట్కా చెప్తా అంటారు, చిట్కా ఏంటో ఇప్పుడు ఇందాం.
అందరికీ నమస్కారం, నేను ఇప్పుడు ఒక చిట్కా చెప్పబోతున్నానండి. ఇది జుట్టుకు సంబంధించింది. ఈ రోజుల్లో మనము జుట్టు రాళ్ళం తరచుగా చూస్తూ ఉంటాము, అలాంటప్పుడు ఈ చిట్కాని పాటించండి. 1 పావు కప్పు కరివేపాకు పేస్ట్లో 2 స్పూన్ల పెరుగు కలిపి దాన్ని జుట్టుకు పట్టించండి. 1 అరగంట అయ్యాక జుట్టు వాష్ చేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ తరచూ చేస్తూ ఉంటే క్రమక్రమంగా జుట్టు రాళ్ళం తగ్గుతూ ఉంటుంది. ఈ కరివేపాకు జుట్టులోని తేమను బయటికి పోనివ్వకుండా కాపాడుతూ ఉంటుంది. ధన్యవాదాలు.
వీణ గారు చాలా పనికొచ్చేది, మంచి చెప్పిరు. ఇక ఈ నడిమిట్లు ఏమైతుందంటే నీళ్ళ మళ్ళ ఏం కలుపుతారో తెలుస్తలేదు, చాలా జుట్టు ఊడిపోతుంటది అందరికీ. ఇక అందరూ ఇల్లంతా జుట్టే ఉంటుంది, ఏంది ఏందని అంటున్నారు. ఇప్పుడు మంచి టైంలో మీరు మంచి చిట్కా చెప్పిరు, ఎండాకాలం కూడా వచ్చింది, జుట్టుకు తేమ కూడా కావాలి కదా, మంచి చెప్పిరు. మీకు ఇటువంటివి చిట్కాలు కానీ కథలు కానీ ముచ్చట్లు కానీ పాటలు కానీ పద్యాలు కానీ మీకు ఏం మాట్లాడాలనిపిస్తే అది NLA67@gmail.com పంపించేయండి. మళ్ళీ వీణా గారు మళ్ళీ ఒకసారి మీకు మస్తు శుక్రియా. మళ్ళా వీణ గారు ఇప్పుడు కలిమాకు చెట్టు అన్నారా, నాకు ఒక కలిమాకు చెట్టు యాదకు వచ్చిందబ్బా. అల్లు వాళ్ళ మా ఇంట్లో పెద్ద కలిమాకు చెట్టు ఉంటుండే. ఇక అటు వచ్చేటోళ్ళు ఇటు వచ్చేటోళ్ళు అందరూ కలిమాకు దింపుకొని కాగుతుండే మా ఇంటి కాడ. మాకు కూడా మంచిగా కొడుతుండే. ఇక మా ఇల్లు ఒకటే కాదు, ఆడ ఎన్ని ఇళ్ళు ఉంటాయో అన్ని ఇళ్ళల్లో మంచిగా కలిమాకు చెట్లు ఉంటాయి, చిత్తల పండ్లు చెట్లు ఉంటాయి, జామ చెట్లు ఉంటాయి, అరటి చెట్లు ఉంటాయి, పనస చెట్లు ఉంటాయి, ఇలాంటి అట్లా మస్తు చెట్లు వేసుకుంటుంటే. అందరం ఏంటంటే జాగల సగం ఇల్లు కట్టుకుంటుంటే సగము చెట్లు వేసుకుంటుంటే గట్లు ఉంటుండే అప్పట్లో. అయితే ఇక పెండ్లైనాక మా నాయన వస్తే ఏం తెస్తుండే ఎక్కువ ఈ కలిమాకు తెస్తుండే, ఇంకా చిన్న చిన్న ఉసిరికాయలు ఉండవాగా ఉసిరికాయలు తెస్తుండే. ఇక అవి చూడంగానే మా ఇంట్లో అందరూ ఎవరు వచ్చిపోయినారు మామయ్య వచ్చిపోయిండ అని అందరు అడుగుదారు మా ఇంట్లో అందరూ. గట్లా నాయన వస్తుండే వారంకొక పారు వచ్చి మస్తు కలిమాకు తెచ్చిస్తుండే. చాలా చేసుకుంటుంటుమే మేము కలిమాకుతోని, ఏందో తొక్కు చేసుకుంటుంటుమి, అన్నిట్లో కలిమాకు వేసుకుంటుంటుమే మంచిగా మంచిగా మంచిదంట, చాలా ఒంటికి మంచిదంట, నెత్తికి ఒకటే కాకుండా చాలా మంచిదంట. ఇక నాకు చెట్టు అన్నంగానే ఇంకొకటి ఏమి ఆకొచ్చిందంటే చెట్లు, ఇక మా ఇల్లు చెరువు పక్కనే ఉంటుండే. ఇక ఒక్కొక్క పారు ఏమవుతుంది, చెరువు పక్కన ఉంటే జరన్ని పాములు పురుగులు ఇట్లా వస్తుంటాయి. వస్తున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని పార్లు ఇంటికాడి పాములు దొరి కానొస్తుండే, స్కూల్కి పోతుంటే కానొస్తుండే. మాకు స్కూలు ఒక 2-3 కిలోమీటర్ల మీదకే ఉండే. మేమేం చేస్తుంటే ఎండాకాలం వచ్చిందంటే ఇక పొలాల మధ్యలకేంచి పోతుంటే స్కూల్కి, అయితే అప్పుడప్పుడు పాములు కానొస్తుంటే ఇక పెద్దోళ్ళు అంటుంటుంది ఎందుకు బిడ్డ ఇటు అడ్డదారిపోతారు మంచిగా రోడ్డు మీదకి వండి అని అంటుండే. కానీ మేము అప్పుడప్పుడు ఇక ఏం పోతాం తీ అంత దూరం అన్నట్లే మేము మెల్లగా ఈ అడ్డదారులనే పోనీకి కోషిష్ చేస్తుంటాం అన్నట్టు. అయితే ఒక పారేమైంది, మా ఇంటి పక్కన ఇంకొకళ్ళు ఎవరో కాల్ చేసిపోయారు, మిల్లెట్ రోళ్ళకి కిరాయికి ఇచ్చారు ఇల్లు, ఇల్లు మొత్తం ఇచ్చారు. వాళ్ళు వేరే ఊరికి ఎక్కడికో పూనాకో ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆ ఇంట్లోకి ఒక మిల్లెట్ రోళ్ళు వచ్చారు బారుమూళ్ళు. అయితే పాప ఉంటుండే, భార్య ఉంటుండే, ఆయన ఎప్పుడు క్యాంపులలో పోతుండే, పెద్ద కొలువు కావచ్చు. మంచిగా ఇల్లు మొత్తం తీసుకున్నారు, చాలా మంచిగా ఉంటుండే ఇల్లు, చెట్లు ఏంటి పువ్వులు ఏంటి చాలా బాగా మంచిగా ఉంటుండే ఇల్లు అంతా. ఇక ఆయన ఇల్లు తీసుకున్నాక ఏమైంది, ఇక ఇంటి గడికొక పారి పాము వస్తుండే, చాలా పాములు వస్తుండే ఆ ఇంట్లోకి. పాప మా ఇంట్లో ఉన్నామే ఎంత కష్టపడ్డదంటే, మోదాలు పాములు వస్తే అయ్యో పాములు వచ్చినాయి తీ అనుకుందా, ఇక వెనకసరికి వెనకసరికి మస్తు పాములు రావట్టినాయి, ఒకటి వెనుకొకటి. పాపం ఎంత కిస్తి పడ్డది అనుకుంటుర్రు. ఇక ఇంటికి వనికి పువ్వులు అవుతుండే ఆమెకి. ఇక అయ్యేంది అటు తిరిగి రాత్రి 9 కొట్టంగా పాపం తీసుకొని ఇంటికి పోయి పండుకుంటుండే. ఇక పండుకుంటే నిద్ర పట్టదంట, 4-5 సార్లు పండుకున్నాక పాములు వచ్చినాయి, ఆ ఇంట్లోకి వచ్చినాయి, మంచం కిందకి వచ్చినాయి, పొయ్యింట్లోకి వచ్చినాయి. ఇక ఆమెకు మస్తు బుగులైపోయింది పాపం, బుగులయ్యగా అందరినీ జరచ్చి పడుకోండి జరచ్చి పడుకోండి అని అడుగుతుండే. ఇక ఎవరైనా పోతే వాళ్ళకు కూడా భయం అవుతుంది కదా అబ్బా, పాములు అంటే ఎవరికి, ఇక పాములు నింటికి పోవాలంటే ఎట్లా భయం అవుతుంది. ఇక అప్పుడప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇక మగ 4 పిల్లలు ఉంటారు కదా, ఒక 4-5 పెద్ద పెద్ద కట్టెలు పెట్టుకొని అమ్మలు చెప్తారు, జరంతా పోయి పండుకోబిడ్డ పాపం ఆంటీకి భయం అవుతుందంట అంటే ఒక 4-5 మగ పిల్లలు పోయి వాళ్ళ పండుకొని వాళ్ళు ఇక ఏం పండుకుంటుంటారో కానీ పాపము వాళ్ళు పోయి పండుకున్న రోజు ఆమె పిల్ల జరంతా మంచిగా వాడు పండుకుంటుండే జరంతా. ఇక పిల్లలకి భోజనాలు ఆలేకుంటే మురుకులు ఆలేకుంటే చెక్కలు అన్నీ కొనిస్తుండే పాపం, మంచిగా చూసుకుంటుండే పిల్లలన్నీ సొంత పిల్లల లెక్క కాకుంటే. ఇక ఆ పిల్లలకు కూడా ఒక్కొక్క పారు భయమవుతుండేనంట. ఇక ఆమె నాగదేవత గుడిల పూజల హోమాల ఎన్ని చేపించింది అనుకుంటుర్రు, చాలా చేపించింది. కాకుంటే మళ్ళీ ఎందుకు వస్తుండేనో, ఎవరైనా వదిలిపెట్టిపోతుండేనో పాములని సినిమాల లెక్క, లేకుంటే మళ్ళీ ఒక పాము 15-20 పిల్లల్ని పెట్టిపోయిందో, ఒక్కటి వెనక ఒకటి వచ్చి పాపం అమ్మ. ఇక కాల్ చేసిపోదామంటేనేమో భర్త లేకుండే, ఆయన ఊర్ల మీద క్యాంపులకు పోయి 6 నెలలకు వచ్చు. ఇక ఆమె పాపం ఎన్ని కష్టాలు పడ్డది, అన్ని కష్టాలు పడ్డది. ఇది యాదకు వచ్చినప్పుడు నాకు ఇంకొకటి ఏంటంటే, ఈ నడిమిట్లనే నేను ఎన్నో చూసిన ఏంటంటే, ప్రసాదం అని ఒక కంపెనీ పెట్టిందంట అబ్బా. వాళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని కట్టెలు తయారు చేస్తారు. ఇక మనకి రైతులు పొలంలోకి పోయేటప్పుడు కట్టెలు తీసుకపోతారు కదా, పురుగు పుట్ర ఏమున్నా కూడా దానికి ఉపయోగపడుతుంది అని తీసుకపోతారా, ఆ కట్టెలు లెక్కని కొన్ని కట్టెలు చేస్తారు. ఈ కట్టెలంట పొంగని పొలంకి పొంగని ఒక చోటు ఒక తాను పాతి పెట్టానంట. పెట్టంగానే సూర్యుడు కిరణాలు పడంగానే బ్యాటరీ ఛార్జ్ అవుతుందంట. అవి అందులోకించి ఒక ఒకటే ఒకటేంటో చిన్నగా సౌండ్ లెక్కబ్బ, అది 40 మీటర్ల దూరం దాంకొస్తుందంట ఆ సౌండ్. అది సౌండ్ అంటే ఇక రేస్ లెక్క, అంటే కిరణాల లెక్క ఎందో వస్తున్నాయి ఇట్లా రౌండ్గా. గవి గవి వస్తేనంట పాములకు భయం అవుతుందంట, పాములు రావంట. ఇక వాళ్ళు ఏం చెప్తారంటే, మనము పాము కనిపిస్తే చంపేస్తాం కదా భయపడి, అట్లా అట్లా పాములు కూడా తగ్గిపోతున్నాయి. అందుకే ఇక చాలా మందికి ఏంటంటే పాముల్ని చంపాలంటే భయం, ఏంటంటే అవి 7 జన్మలు పగబడతాయి అని చెప్తారు. అందు గురించి వెళ్ళి చంపేటోళ్ళు చంపుతారు, చంపకుంటే ఏంటంటే మళ్ళా ఒక్కొక్క బారి మళ్ళీ నేను ఎట్ల పెట్టి వస్తే మళ్ళీ మన అదే మన ఇంట్లోకే వస్తుంది. అందు గురించి వెళ్ళి జనాలు భయపడతారు. అట్లా కాకుండా పాముల్ని పాముల్ని బతకనివ్వండి, మన మీరు మీరు బతుకుంటాను, ఎంత మంచిగా ఉందబ్బా కాన్సెప్ట్. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా కట్టెలు తయారు చేసి అందరికి రైతులందరికీ ఫ్రీగా ఇస్తారంటబ్బా. మీకు కూడా ఎవరైనా ఉంటే చెప్పుర్రి, ప్రసాదం అంట కంపెనీ పేరు. నేను కూడా ఏడున చదివినబ్బా, నాకు వాళ్ళు ఎవరు తెలియరు. కాకుంటే ఇక అసలు మంచి మంచి వస్తువులు తయారు చేసినందుకు, గవి తీసుకుపోయి రైతులకు ఇస్తున్నందుకు, ఇసంటి ఆలోచన వచ్చినందుకు, ఆ మంచి మనసులకి ఆ మంచి చేతులకి ఎంత మొక్కినా తక్కువనే అబ్బా. వాళ్ళకు కూడా మస్తు శుక్రియా. ఇక మన మైండ్ మీడియా తరఫు నుంచి మన తరఫు నుంచి కూడా మనం మస్తు శుక్రియా చెప్పాలి కదా అబ్బా. ఎందుకంటే ఏందేందో తయారు చేసుకుంటున్నాం, మరి మన రైతులకి అవసరమయ్యేవి కూడా తీసుకుంటే తయారు చేస్తే అంత బాగుంటుంది కదా కదా. మళ్ళా ప్రసాదం కంపెనీకి మనందరం శుక్రియా చెప్తున్నాము. ఇప్పుడు మనము దివ్య అవినాష్ గారు బెంగళూరుకి వచ్చి ఒక మంచి పాట లాలీ లాలీ అని పాడి వినిపించారు. ఒకసారి పాట ఎట్లుందో ఇనేండ్రి, ఇన్నాక మళ్ళీ ముచ్చట పెట్టుకుందాం, వేడి పోకుండ్రి.
లాలీ లాలింటూ రాగం పాడుతుంటే ఎవరో నిదుర పూరే, చిన్న బోదామరి చిన్ని ప్రాయం కాసే వెన్నెలకు వీచే కాలు నాకు హృదయం కుదుట పడదే, అంత చేదామరి వేణుగానం కళ్ళు మేలుకుంటే కాలమాగుతున్న భారమైన మనసా, ఓ పగటి బాధలని మరచిపోవుటకు ఉంది కాదై ఏకాంత వేళ, లాలి లాలియను రాగం సాగుతుంటే ఎవరో నిదుర పోరే, చిన్న బోదామరి చిన్ని ప్రాణం సగమపా సమగపా గరిగారి సరి సగమపా సగమా గమ దీని తని సానిద ప గమ దీని తని సాటో పోయేటి నీలి మేఘం వర్షం చిరికి దళదా, ఏదో అంటోంది కోయల పాట కాలం అన్ని వైపుల మధువనం పూలు పూయగా అనుక్షణం అనువణువున జీవితం ఎవరో నిదురపోరే. చిన్న గోదావరి చిన్ని ప్రాణం.
దివ్య గారు, మీరు లాలి లాలి అని వాడుతుంటే నేను ఏడిగి విన్నానో నాకే తెలియదు, మస్తు నిద్ర వచ్చేసింది. ఇక మీరు పాట ఆపంగాని ఏమైందబ్బా ఏడున్న నేను అని లేచి చూసుకుని అంత మంచిగా వాడారు. మంచి పాటలు మన చాలా పంపాలి మాకు. మీకు మస్తు శుక్రియా దివ్య గారు. ఒక విషయం చెప్పాలిడా, ఏంటంటే మైండ్ మీడియా ఉద్దేశం ఏంటంటే టాలెంట్ని బయటకు తీసుకురావడం. అందు గురించి వెళ్ళి మైండ్ మీడియా వాళ్ళు ఏం చెప్తారంటే, సినిమా పాటలు అంటే ఇక పెద్ద పెద్ద సంగీత సినిమాలల్లో వచ్చే పాటలు, లేకుంటే మనకు అన్ని రేడియోలు ఏమేస్తాయి సినిమా పాటలు వేస్తాయి కదా ఎక్కువ, గట్ల మనం వేయొద్దు అంటారు. మనమే మాట్లాడుకోవాలి, మనమే పాటలు పాడుకోవాలి, మనమే ముచ్చట్లు చెప్పుకోవాలి. మైండ్ మీడియాకి ఎక్కువ మన టాలెంట్ని బయటకు తీసుకురావడానికే ఎక్కువ ఇష్టం. అందు గురించి వెళ్ళి మననే మాట్లాడమంటారు, మననే పాటలు పాడమంటారు. చూసారు కదా మీరు, సినిమా పాటలు వేసుకుంటామా మనం ఎప్పుడైనా? వేయం కదా. వేస్తే జానపదాలు వేస్తాము, లేకుంటే లలిత గీతాలు వేస్తాము, లేకుంటే సంగీతము అన్నమయ్య పాటలు ఇవే వేస్తాం మనం. అవి కూడా ఏంది, మనం పాడినవే. అందు గురించి వెళ్ళి మీకు మాటలు వచ్చిన, పాటలు వచ్చిన, ముచ్చట్లు వచ్చిన, పద్యాలు వచ్చిన, ఇక ఏందన్నా మీకు చెప్పాలనిపించింది అనుకోండి, నాతోని నా షో చేయాలనిపించింది అనుకోండి, మీరు నాకు చెప్పుండ్రి. nla67@gmail.com enela67@gmail.com ఒక మెయిల్ పెట్టుండ్రి. మళ్ళీ మీరు మన షోనే ఇది, మనం మాట్లాడవచ్చు, ముచ్చట్లు పెట్టవచ్చు, పాటలు పాడవచ్చు, కథలు చదవచ్చు, మీరు కథలు చెప్పవచ్చు. ఇక మీకు చూడండి ఎంత ఆపర్చునిటీ ఉంది, చూసారు కదా మీరు. మళ్ళా అందు గురించి వెళ్ళి మీరు మీరు మాతో మాట్లాడాలనుకుంటే nla67@gmail.com మీ ఆడియోలు కానీ, లేకుంటే మీ మాటలు కానీ రికార్డ్ చేసి పంపించినా మానే, లేకుంటే మీరు నాకు మెయిల్ పెట్టుర్రి, నేను మీకు ఫోన్ చేస్తా, అప్పుడు మనం షోలో మాట్లాడుకుందాం, ఏమంటారు కదా. అయితే ఇక నాకు జరంత దూప్ అవుతుంది, మీరు కూడా పోయి మంచిగా మీ జింగు తింగు తాగుండ్రి, జరన్ని చిప్సులు తినండ్రి, తినేసి మళ్ళీ ఎడిగిపోవద్దు. జల్ తినండి, నేను కూడా ఇప్పుడే వస్తా, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మళ్ళా
మై ఇన్ మీడియా మరియు శ్రీకృష్ణ సంయుక్తంగా సమర్పించిన కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి శ్రీకృష్ణ సాయి శిల్ప పాడిన ఊహలో మది ఉయ్యాల పాట.
తొలిసారి చూశాక మనసు కోరింది ఎందుకో అనుకున్నా, నిన్ను కలుసుకున్నాక అప్పుడు తెలిసింది నీవు నాకని సరిజోడని. కథ కళి ఆడింది ఏ మహిమ నీకుంది
అది నాకు తెలియంది, ప్రేమాయను నన్ను పడవేసింది,
ప్రేమాయను ఏమాయను తెలిసేదిలా
సొగసు బాగుంది,
ఏమంత నచ్చింది,
నీలేత పరువాల వల వేసింది, నీ జంట కోరింది
ఆ రోజు ముందుంది,
ఆ పండగ ఎప్పుడంటూ వయసడిగింది,
నీవే చెలి యాజాబిలి చేరేది
మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడకి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మళ్ళీ బ్రేక్ ఇవ్వకముందు ఒక మంచి లాలిపాట విన్నాము. పాట ఎంత మంచిగా ఉంది, సినిమా పాట పాడుకుంటాం మనం అప్పుడప్పుడు. ఒక్కొక్క పాట ఏమవుతుందంటే మనం ఇట్లనే సినిమా పాటలు అన్ని భాషలను వింటాం. ఏ భాషలు విన్నా కూడా పాట అంటే అది ప్రపంచవ్యాప్తమైనది. ఇక ఏ భాషలు ఉన్నా మనకి పాట ఇష్టమైతే పాట మంచిగా వింటాము పాడుకుంటాము. ఇక ఒక్కొక్క పాట ఏమవుతుంది, వేరేదన్నా భాషలో మంచిగా ఇష్టమైన పాట ఉందనుకోండి, అరే ఇది తెలుగులో ఉంటే ఎంత బాగుంటుండే అనుకుంటాము. ఒక్కొక్క పాటి ఎవరు రాస్తారప్ప తెలుగులో అనుకుంటాము, ఒక్కొక్క పాటి మనమే రాసేసుకుంటాం. మీరు పరిశీలన అవుతారు, ఒక్కొక్క పాటి నేను అంగ్రేజీ పాటలు కూడా రాసుకుంటాను తెలుగులో. మీరు అనుకుంటున్నారులే ఎన్నెల్లమ్మకి అసలు అంగ్రేజే రాదు, మళ్ళీ అంగ్రేజ్ పాటలు తెలుగులో రాస్తా అంటదని. ఇక అంతే అబ్బా, నేను వాడిన పాటలు వింటే మీరు నవ్వి నవ్వి పోతారు. ఏంటంటే అంగ్రేజులు ఏమంటుండో నాకేమేరక ఆ పాట ఎట్లుందో గట్ల నేను తెలుగులో వాడుకుంటా గట్ల అన్నట్టు. అయితే మనకి అట్లా మంచి మంచిగా ఉన్న పాటల్ని తెలుగులో ఎవరు రాస్తారు అని అనుకున్నప్పుడు మనకే రాయాలని అనిపిస్తుంది కదా. గట్ల మనకి జ్యోతి భత్తిని గారు ఉన్నారు యుఎస్లో. ఎప్పుడు ఇంటి పాటలు ఏ మంచి పాటలు విన్నా తెలుగులో రాయడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి పాట ఇప్పుడు మనకు ఒకటి వినిపిస్తురు. ఒక హిందీ పాట ఆమె తెలుగులో రాసింది. రాసినాక ఏమైంది, ఎట్లా వాడదాం ఇప్పుడు దీన్ని అని అనుకున్నది. అనుకున్నాక దోస్తు ప్రసన్నవల్లి గారితో కలిసి ఒకళ్ళు తెలుగులో ఒకళ్ళు హిందీలో వాడిరు. మళ్ళీ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. మన మీకు కూడా ఇటువంటి ఐడియాలు గిట్ల వస్తే మనకి ఇది ఎంత మంచి ఐడియా అబ్బా అసలు కదా, మీకే తెలుస్తుంది ఇప్పుడు విన్నాక ఎంత మంచి ఐడియా. ఒక మంచి పాటని మనకి నచ్చిన పాటని తెలుగులో రాసి మనమే దాన్ని పాడుకుంటే ఎంత మంచిగా ఉంటుంది చెప్పుర్రీ. దానికి మ్యూజిక్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మంచిగా చూడండి ఎంత మంచిగా కొడుతుందో. మీరు కూడా ఇక ఈ హిందీ పాట వదిలి తెలుగు పాటని వాడుకుంటారు నాకు కూడా ఎందుకనే. మళ్ళీ ఈ పాట ఇందామే.
రేనా బీతి జాయే సాంగ్ ఫ్రమ్ అమర్ ప్రేమ్ విత్ తెలుగు ట్రాన్స్లేషన్, పాడినది వల్లి ప్రసన్న అండ్ జ్యోతి.
రేనా బీతి జాయే శ్యామ నా ఆయే, రేనా బీతి జాయే శ్యామ నా ఆయే, నిందయా బీతి జాయే శ్యామ నా ఆయే, రే నా బీతి జాయే.
రే గడిచెనే నల్లనయ్య రాడే, రే గడిచెనే నల్లనయ్య రాడే, నిదురైన రాదే నితురైన రాదే, రే గడిచెనే నల్లనయ్య రాడే, రే గడిచెనే.
శ్యామ కో భూలా శ్యామ కవాదా రే, శ్యామ కో భూలా శ్యామ కవా संग दिए के जागे राधा,
माधवुडु चूडे माट मरचिनाडे, माधवुडु चूडे माट तप्पिनाडे, संध्य दीपमेट्टि तनकै वेचि उंदि राधा, నిదురైన రాదే
నిందయానాయే, రేణ బీతి జాయే శ్యామ నా ఆయే, రేణ బీతి జాయే. బిరహా కి మారీ ప్రేమ దివానీ రే, बिरहा की मारे प्रेम दीवानी, तन मन प्यासा आँखियों में पानी,
विरह वेदन लो तल्ल दिल प्राणम, विरह वेदन तो తల్లడిల్లె పాపం, కంటి నిండ నీరు నిలువల్ల దాహం, నిదురైన రాదే
నిందయానాయే, రే నా భీతి జాయే.
నల్లనయ్యా రాడే
రే నా అంటున్నావు. మళ్ళ ప్రసన్నవల్లి గారు మస్తు పాటలు పాడుతున్నారు. మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ ఉంది. ఇసంటి పాటలు చాలా తెలుగులో రాసి మంచిగా పాడి మాకు పంపించాలి, మన దోస్తులతో పంచుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. మీ ఇద్దరికి, ప్రసన్నవల్లి గారికి, జ్యోతి గారికి మస్తు శుక్రియా. మళ్ళా ఇసంటి పాటలు మీరు కూడా ఏమైనా మీకు రాయాలనిపిస్తే మీరు nla67@gmail.com పంపించేయండి. మళ్ళీ ఇప్పుడు చాలా ముచ్చట్లు పెట్టేసినాము, ఇప్పుడు ఒక మంచి కథ ఇందాము. హైదరాబాద్కి నుంచి భారతి వేముగంటి గారు మనకు ఒక కథ చదివి వినిపిస్తున్నారు. ఆ కథ ఏందో, దాని వివరాలు ఏందో, దాని విషయాలు ఏందో తెలుసుకుందాము. మళ్ళీ మీరు కూడా ఇవ్వాలనే ఫస్ట్ టైం మైండ్ మీడియా వింటుంటే ఇసంటి కథలు మీకు ఏమైనా నచ్చినట్లయితే, మీరు చదివిన కథలు, ఎవరు కథ రాసిండ్రో వాళ్ళ పేరు చెప్పి నాకు నచ్చిన కథ అని మీరు ఆ కథ చదివి పంపించవచ్చు. ఒకవేళ మీరే కనుక కథలు రాస్తే మీ కథలు పంపించవచ్చు, మీరు కవితలు రాస్తే కవితలు పంపించవచ్చు. మీరు చదివి పంపిస్తే మాకు ఇంకా సంతోషము. అందుగురించి వెళ్ళి మీరు కూడా భారతి గారి లాగా మంచిగా కథలు చదివి వినిపించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మనము భారతి గారు ఏం కథ చదువుతారో ఇందాం.
ప్రియమైన శ్రోతలకు నమస్కారం. ఈరోజు నేను చదువుతున్న కథ పేరు అద్దం మీద ఆవగింజ. దాంపత్య బంధానికి, భార్యాభర్తల ఆప్యాయత అనురాగాలకి అద్దం పడుతున్న ఈ కథ రాసిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. ఈ కథ మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. గుమ్మం పక్క బోర్డు మీద కాలింగ్ బెల్ స్విచ్ కనబడుతున్నా తలుపులు దబదబా బాది. తలుపు తెరిచిన విశ్వాన్ని పక్కకి నెట్టుతున్నట్టుగా లోపలికి వచ్చింది అన్నపూర్ణమ్మ. మబ్బులేని వానలా తల్లి హఠాత్ ఆగమనానికి ఆశ్చర్యపడ్డాడు విశ్వ. వస్తున్నట్టు ఫోనన్నా చేయొచ్చు కదమ్మా అన్నాడు అన్నపూర్ణమ్మ చేతిలోని బ్యాగ్ అందుకుంటూ. మరే నీ అపాయింట్మెంట్ తీసుకుని ఎప్పుడు రమ్మనేది కనుక్కుని మరీ రావాలని తోచలేదు నాకు, రుసరుసలాడింది అన్నపూర్ణమ్మ. తల్లి కోపానికి చిన్నగా నవ్వాడు విశ్వ. ప్రేమగా ఆవిడ చేయి పట్టుకుని నడిపించి సోఫాలో కూర్చోబెట్టాడు. పక్కనే కూర్చుని తల్లి భుజాల చుట్టూ చేతులు దండలా వేసి, మా అమ్మ ఎప్పుడు వచ్చినా నాకు ఆనందమే, తపస్సు చేయకుండా దేవుడు ప్రత్యక్షమైనట్టు చెప్పకుండా వస్తే మరీ ఆనందం అన్నాడు ఆప్యాయంగా. అప్పటికి కాస్త శాంతపడింది అన్నపూర్ణమ్మ. అత్తగారిని పలకరించుదామని వచ్చి ఆ తల్లి కొడుకుల్నే ముచ్చటగా చూస్తూ ఉండిపోయిన కోడలు వసుమతి వాళ్లు తన వంక చూడగానే, మామయ్య గారు బావున్నారా అండి అంది పరామర్శగా. ఆయనగారికే నిక్షేపంలా ఉన్నారు అంది అన్నపూర్ణమ్మ కొంచెం మొహం ముడిచి. భార్యని కాఫీ పెట్టమని పురమాయించి ఆమె వెళ్లాక తల్లికి ఇంకొంచెం దగ్గరగా జరిగాడు విశ్వ. ఏమైందమ్మా అడిగాడు మృదువుగా. నల్ల మబ్బుకి చల్లగాలి సోకినట్టు కొడుకల గోముగా అడిగేసరికి దుఃఖం వచ్చేసింది ఆమెకి. వృద్ధమైన కంఠంతో అది కాదురా అంటూ చెప్పబోయి గబుక్కున ఆపేసింది. ఏమిటిది ఇంత వయసొచ్చి చిన్నపిల్లలా చాడీలు చెప్పడానికి వచ్చిందనుకోడు, సమర్థింపు అటే ఉంటేనో, వాడు కూడా ఆ తానులో ముక్కే కదూ. క్షణంలో తనను తాను సంభాళించుకుంది అన్నపూర్ణమ్మ. ఏం లేదు, బాబ్జీని చూడాలనిపించింది, ఆగలేక వచ్చేసాను అంతే అంది కోడలు తెచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ. కారణం అది కాదని తెలుసు, కానీ మరి తరచలేదు విశ్వ, తనంతట తానే చెప్పని, బలవంతమెందుకు అనుకున్నాడు. సరే నేను నాన్నకి ఫోన్ చేసి చెప్తాను నువ్వు క్షేమంగా చేరావని అన్నాడు లేస్తూ. అవసరం లేదులే, నేను బస్సు దిగగానే చేశాను ముభావంగా అంది అన్నపూర్ణమ్మ. పాపం పైకి చెప్పుకోవడానికి తటపటాయించిందే గాని అన్నపూర్ణమ్మ మనసు కళపళ్లాడుతూనే ఉంది. అవును నేను చేసిన తప్పే, కాదటం లేదు, ఏదో ఒకగానొక ఆడనలుసు ముచ్చటపడింది. అమ్మా నాకు వజ్రాల దిద్దులు పెట్టుకోవాలనుందమ్మా అని, లక్షలు పోసి అవి కొనగల స్తోమత తమది, ఆ మాటే చెప్పి సముదాయించి ఊరుకుందామంటే అదిగో ఆ శకుంతలమ్మే ఆశ రేపెట్టింది. వదిన ఆ సప్తగిరి ఏజెన్సీ వాడు 1,000 రూపాయలు కడితే 40 రోజుల్లో 10,000 ఇస్తున్నాడు అని. ఆవిడ అలాగే కట్టింది, 10,000 తెచ్చుకుంది. అలా 10 ఇంతలు డబ్బు తెచ్చుకున్న వాళ్ళని 4-5 గురిని చూశాకే నేను కక్కుర్తిపడ్డాను. 1,000 కాదు 10,000 కడితే 40 రోజుల్లో 100,000 వస్తుంది, బిడ్డ కోరిక తీర్చొచ్చును కదా అని. ఓ కన్నతల్లిగా నేను అలా ఆశపడ్డం తప్ప కాఫీ చుక్కా చుక్కా తాగుతూ ఆలోచనల్లోకి జారిపోయిన అత్తగారితో, ఇదిగో అత్తయ్య, బాబ్జీ బారసాలకి మా అమ్మ వాళ్ళు ఈ గొలుసు ఇచ్చారు కదా, దానికి పులిగోరు పథకం చేయించాను. అన్నపూర్ణమ్మ చేతికి గొలుసు అందించింది వసుమతి. చూడమ్మా ఈ వసు ఏం చేసిందో, ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని నేను దాచిపెడితే చెప్పకుండా ఆ డబ్బు తీసుకెళ్లి అది చేయించుకొచ్చింది, భార్యని కోపగించుకున్నట్టుగా అభినయించాడు విశ్వ. మీరు చెప్పండి అత్తయ్య, ఆ డబ్బు బాబ్జీ బారసాలకి చదివింపుల్లో వచ్చిందే, దాంతో పులిగోరు లాకెట్ చేయించుదామని ముందే చెప్పాను. కాదు ఫిక్స్డ్ అంటారు మీ అబ్బాయి, మరి నా ముచ్చటలా తిరుగుతుంది చెప్పండి, అందుకే కామ్గా ఆ డబ్బు తీసుకెళ్లి ఇది చేయించుకొచ్చేసాను. తప్ప అత్తయ్య, అడుగుతోంది వసుమతి అల్లరిగా. గొప్ప పని చేశావు, అసలు నీకు బొత్తిగా నా భయం ఉంటేగా, అలక చూపించాడు విశ్వ మురిపెంగా. తను చేసింది ఇలాంటి పనే కదా, కొడుకు చూడు ఎంత తేలిగ్గా తీసుకున్నాడో, ఈనా ఉన్నారు. అన్నపూర్ణమ్మ మళ్లీ పరాకులోకి వెళ్లిపోయింది. ఆ రోజు 100 రూపాయల కట్టలు 2 తెచ్చి బీరువాలో పెట్టారాయన. ముట్టుకోకది, ఎందుకో తర్వాత చెప్తా అన్నారు. ఆ డబ్బు చూడగానే నాకు ఆ సప్తగిరివాడే మనసులో మెదిలాడు. 10,000 ముడుపు కడితే 1,00,000 ఇస్తాడు, డైమండ్దులు ఇస్తే కూతురు కళ్ళు మెరుస్తాయి. అది దేని తాలూకు డబ్బైతే నాకెందుకు, 40 రోజుల్లో ఆ తీసిన 10,000 పువ్వుల్లో పెట్టి మరీ తీసిన చుట్టే పెట్టేస్తే సరి అనుకున్నా. ఆ మాయదారి సప్తగిరివాడు నేను కట్టిన 15 రోజులకే బోర్డు తిప్పేశాడు. నేనేం చేయను, 100,000 రూపాయలు చూపించి ఆశ్చర్యపరుద్దామనుకున్నానే కాని ఇలా తలకిందులవుతానని కలగన్నానా నేను? అమ్మాయి పెళ్లికని చేసిన అప్పు వడ్డీ తీర్మానం కోసం తన లీవు అమ్మగా వచ్చిన డబ్బట అది, నాకేం తెలుసు. ఏనాడు ఒక్క పరుషం మాట నోట రాని అని మనిషి పూనకం వచ్చినట్టు ఎన్ని తిట్టారు, ఎన్ని మాటలు అన్నారు. నాకు బుద్ధి లేదట, బాధ్యత తెలీదుట, గృహిణికి ఉండాల్సిన లక్షణాలు లేవట, సొమ్ముల మీద సోకుల మీద మోజట, ఇల్లు సర్వనాశనం చేస్తున్నానంట. రామ రామ, సగం ప్రాణం అప్పుడే చచ్చిపోయినట్టయింది నాకు. 35 ఏళ్లు కాపురం చేసిన ఇల్లాలకి వేయాల్సిన చీవాట్లేనా అవి? సరే, చేసింది అపరాధం, కోపం కొద్దీ 4 మాటలున్నారు అనేగా నేను కుప్పినట్టే కిక్కురమనలేదు. అక్కడితో వదిలేయచ్చు కదా, అబ్బే తడిపిన తాటిముడిలా బిగుసుకున్నారు. మాట్లాడడం మానేశారు, కంచెంలో తనే వడ్డించుకుని తింటున్నారు. క్షణానికి ఒకసారి పూర్ణా పూర్ణా అనేవారల్లా కన్నెత్తి చూడడం లేదు, పన్నెత్తి మాట్లాడడం లేదు. ఎంత శిక్ష అది, నన్ను అలా వెలివేయటం గుండె నలిపేసినట్టుగా ఉండదు? ఒక రోజా, 2 రోజులు, 4 రోజులు భరించలేకపోయాను ఆ చిత్రహింస. అయినా మనిషి అన్నాక ఎప్పుడో ఒకప్పుడు పొరపాటు చేయకుండా ఉంటాడా? ఆ మాటకొస్తే తన వల్ల ఎప్పుడు ఏ తప్పు జరగలేదా? ఆ శేషగిరికి ప్రాణమిచ్చే స్నేహితుడు చిక్కుల్లో ఉన్నాడు, మనం ఆదుకోపోతే ఎలాగా అని తెగారట పడిపోయి 25,000 ముద్ద కుడుముల్లా దోసట్లో పోసొచ్చారే, 7 ఏళ్లయింది తిరిగిచ్చాడా? అంతే మరి, ఆయనంటే మగమహారాజు, ఆయన చేస్తే ఒప్పు, నేను చేసింది తప్పు. అయినా ఎంత ఆడదాన్నైతే మటుకు, నాకు మాత్రం పౌరుషం అభిమానం ఉండవా? నా అవసరం లేనట్టు, ఉన్నా లేనట్టు, పరాయిదానన్నట్టు చూస్తుంటే పడి ఉండడానికి నాకు ఉంది పంతం. అందుకే వచ్చేశాను, 3 గంటలు ప్రయాణం, నా కొడుకు నన్ను నెత్తిన పెట్టుకుంటాడు, ఆయన బెంకమెన్నాళ్ళో నేను చూస్తాను. అమ్మా లే, భోంచేద్దాం, నీ చేతి ముద్ద తిని ఎన్నాళ్ళయిందో, విశ్వ అన్నపూర్ణమ్మ రెక్క పట్టుకుని లేపాడు. 2 రోజులు టైం ఎలా గడిచిందో తెలియలేదు అన్నపూర్ణమ్మకి. ఉదయం పూట కోడలతో కలిసి దగ్గరలో ఉన్న దేవాలయాలు చుట్టి వచ్చింది. సాయంత్రాలు విశ్వ ఆఫీస్ నుంచి వచ్చాక అందరినీ మాల్స్కి, మ్యూజియంకి ఓ రోజు, హోటల్కి, సినిమాకి ఓ రోజు తీసుకువెళ్లాడు. ఇంట్లో ఉంటే సరే సరి బాబ్జీతో ఊకుళ్ళు, కోడలతో వంటిల్లు.com లో చూపించే రెసిపీల గురించిన చర్చలు, కొడుకుతో కొత్తగా పెళ్లైన కూతురి కాపురం గురించిన ముచ్చట్లు గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి. ఈ 2 రోజులు మగని మీద అలక కించిత్తు కరగలేదు ఆవిడకు. నువ్వెంత అన్నట్టు మొహం తిప్పుకున్నారుగా, ఇప్పుడు తెలుస్తున్నా విలువేమిటో, పదే పదే అనుకుంది తిరస్కారంగా. 3వ రోజు మొదలైంది మదనం. ఎలా ఉన్నారో ఏమిటో అన్న ఆలోచన వచ్చిన మొదలుకుని మనసు దిగాలుగా అయిపోతోంది ఆవిడకి. పోని ఆ తలుపు ఓసారి వచ్చిపోతోందా అంటే ఊహో, తింటున్నా తాగుతున్నా కదిలినా మెదిలినా గడియ గడియ బుర్రలోకి జొరబడి గడబడి చేస్తోంది. లేస్తూనే అనుకుంది, వాకింగ్కి వెళ్లేటప్పుడు వీధి తలుపుకి తాళం జాగ్రత్తగా వేస్తున్నారో మర్చిపోతున్నారో అని. కోడలిచ్చిన బ్రూ కాఫీ తాగుతున్నప్పుడు ఫిల్టర్ కాఫీ తప్ప వేరేది ముట్టని భర్తనే గుర్తు చేసుకుంది. ఫిల్టర్తో డికాషన్ తీయటం ఎలాగో తెలీదు గాని స్ట్రాంగ్గా కాఫీ మాత్రం కావాలి అని అక్కడ లేని భర్తను సాధించింది లోపల. ఇంతకీ చేసుకోవడం చేతకాక కాఫీయే తాగడం మానేశారో ఏమో అని బాధపడిపోయింది చివరికి. స్నానం దగ్గరకొస్తే ఆయనకి మసలేంత వేడిగా కావాలి నీళ్లు. పాపం ఎవరు కాచిస్తారు ఇప్పుడు అన్న చింత. భుజం నొప్పి అంటున్నారు ఈ మధ్య, బకెట్ మోస్తే ఎక్కువ అవుతుందో ఏమో కర్మ అన్న ఆరాటం. మూడీగా అయిపోయింది అన్నపూర్ణమ్మ. ఏంటమ్మా అంత పరధ్యానం, నాన్న మీదకి జాస మళ్ళిందా ఏం? విశ్వా చిలిపి ప్రశ్న. ఆ మరే, మొన్న మొన్నే పెళ్ళయింది కదా, విరహం సహించలేకపోతున్నా. పోరా పడవా, నీ వేళాకోళాలు నువ్వును, అభిమానంగా కసిరింది అన్నపూర్ణమ్మ. ముసిముసిగా నవ్వాడు విశ్వ. అత్తయ్య మీకిష్టమని పనసపొట్టు కూర చేశాను ఆవపెట్టి, అత్తగారి కంచెలో మరి కాస్త కూర వడ్డించింది వసుమతి. విశ్వ ఆఫీస్కి వెళ్ళిపోయాక బాబ్జీని నిద్రపుచ్చి తీరుబాటుగా భోజనాలకు కూర్చున్నారు అత్తా కోడళ్ళిద్దరూ. నాకంటే కూడా మీ మామగారికి ఇదంటే ప్రాణం. ఆయనుంటే కనుక పిసరు మిగలకుండా ఈ కూర మొత్తం తినేసి ఉండేవారు, మందహాసంతో అంది అన్నపూర్ణమ్మ. అవునా, నాకా అవగాటు నచ్చేది కాదు, ఆయన కోసమే పట్టుదలగా ఈ కూర చేయడం నేర్చుకున్నాను. ఎక్స్పర్ట్ అయిపోయావు అంటారు ఆయన ఇప్పుడు, గలగలా నవ్వింది అన్నపూర్ణమ్మ. అక్కడితో ఆపకుండా, మీ మామగారు ఎంత మొహమాట మనిషో తెలుసునా, నాకిదిష్టమో అని నోరు తెరిచి నాకన్నా చెప్పరు. మనసులోకి దూరి తెలుసుకోవాల్సిందే, అలా నేను కనిపెట్టిన వాటిలో ఇదొకటి. పొద్దుటి నుంచి ఎందుకో ఒకందుకు మామగారినే తలుచుకుంటున్న అత్తగారిని విచిత్రంగా చూసింది వసుమతి. అర్థమైపోయింది ఆవిడకు, చచ్చా ఇలా పట్టుబడిపోయేలా ఆయన స్మరణ ఏమిటి నాకు, బుద్ధి లేకుండా తనని తనే కాకలేసుకుంది లోపల. కానీ ఇక తలుచుకోకూడదనుకున్న ఆ మాట మీద ఎంతోసేపు నిలవలేకపోయింది ఆవిడ. మొదటి ముద్ద ఎత్తపోయిందా, భోజనానికి ముందు షుగర్ మాత్రం వేసుకోవాలా ఆయన, జ్ఞాపకం ఉంచుకుంటున్నారో లేదో అని బిగువ నటిస్తోన్న ఆవిడ్ని కురిపి మరీ కలవరం రేకెత్తెచ్చింది ఆ అనుమానం. సగమే వేసుకోవాలి ఆ టాబ్లెట్, ముందే హెచ్చరించాడు ఆ డాక్టరు. మొత్తం వేసుకుంటే షుగర్ డౌన్ అయ్యి చెమట్లు పట్టేస్తాయి, నీరసం వచ్చేస్తుంది, ఒకప్పుడు తెలివి కూడా తప్పవచ్చు అని. అందుకనే తనే జాగ్రత్తగా వేస్తూ ఉంటుంది ఎప్పుడు. పొరపాటున అయిన గాని ఆ మాత్రంతా వేసుకుంటేనో, మరి ఆవిడ కమ్మటి పనసపట్టు కూర వెగటైపోదు. ఆ రాత్రి అన్నపూర్ణమ్మకు నిద్ర పట్టలేదు, పక్క కుదరని దానిలా మిసులుతూనే ఉంది. నాకు మరీ తొందరపాటు ఎక్కువ, ఇంకో రెండు రోజులు పోయింటే ఆయనే మామూలైపోయి ఉండేవారు. మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందని నేనే పెద్దది చేశాను విషయాన్ని. ఒకళ్ళకు నీతులు చెప్పాల్సిన వయసు వచ్చిన దాన్ని ఎంత కోపం వస్తే మటుకు ఇంటి బాధ్యత అంతా వదిలిపెట్టేసి ఇలా వచ్చేయడం వచ్చినా? తప్పు నా దగ్గర పెట్టుకుని వేలెత్తి చూపించినందుకు ఆయన మీద అరగటమే ఏంటో అసలు? చెమటోడ్చి సంపాదించిన సొమ్ము అనవసరంగా నష్టపెడితే ఎవరికైనా శివాలెత్తవా? ఆ శేషగిరి విషయంగా ఆయన ఎన్నిసార్లు నష్టపెట్టలేదు నేను. పశ్చాత్తాపం మొదలైంది అన్నపూర్ణమ్మకి. పైగా ఆ షుగర్ మాత్ర భయం ఒకటి. వచ్చేటప్పుడు జాగ్రత్తలన్నీ చెప్పన్నా వచ్చాను కాను పాపిష్టి దాన్ని, భగవంతురా నేను వెళ్లేదాకా ఆయన్ని చల్లగా చూడు. మిగతా రాత్రంతా గోడగడియారం ముళ్ళవంక, కిటికీలోంచి నల్లగా కనబడుతున్న ఆకాశం ఎప్పుడు తెల్లబడుతుందా అని చూడడంతోనే తెల్లారిపోయింది. నువ్వు ఆఫీస్కి వెళ్లే ముందు నన్ను బస్సెక్కించి వెళ్ళరా విశ్వ అంది అన్నపూర్ణమ్మ. ఇంకో రెండు రోజులుండి వెళ్ళకూడదా అత్తయ్య? బాబ్జీ చూడండి మీ మీదకి ఎలా ఉరుకుతున్నాడో, ఇప్పుడిప్పుడే అలవాటవుతున్నారు మీరు వాడికి, బాబ్జీని అందించింది వసుమతి. అమ్మో ఇంకా ఉండటమే, వీడి మీద బెంగకొద్దీ వచ్చేసానే కానీ ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ ఎన్ని పనులాగిపోయాయో. జాడీలో నిమ్మకాయ ముక్కలు కోసి పడేశాను, అవి ఎండలో పెట్టాలి, చెదురుముదురు వానలు పడుతున్నాయి, ఆయనకు అసలే పరధ్యానం. పెరట్లో దండం మీద ఆరేసిన బట్టలు తీశారో లేదో, ఆయనది అసలే బక్క ప్రాణం. సరైన భోజనం లేకపోతే నీరసపడిపోతారు, ఇప్పటికే 3 రోజులైపోయింది, ఏం తింటున్నారో ఏమిటో. తక్షణమే తను బయలుదేరకపోతే ప్రపంచం తల్లకిందులైపోతున్నంత ఆదుర్దా పడిపోతూ మనవణ్ణి తిరిగి కోడలికి అందించేసింది అన్నపూర్ణమ్మ. పెదవుల చాటున నవ్వు బిగించి, తయారైపో అమ్మా అన్నాడు విశ్వ. నాన్నకి సర్ప్రైజ్, అమ్మ హఠాత్తుగా ఇంటి ముందు ఆటో దిగితే తండ్రికి ఫోన్ చేసే ప్రయత్నం విరమించుకుంటూ నవ్వుకున్నాడు మరోసారి. బస్సు ఆగింది, తిరిగి వెనక్కి వెళ్లే ఆ బస్సులో సీటు కోసం అప్పుడే తొక్కిసలాట మొదలైంది. బస్సు అంతా ఖాళీ అయిపోతుంది ఇక్కడ, మళ్లీ పావుగంటగానే బయలుదేరదు, ఎందుకంత తొందర అని అరుస్తూనే ఉన్నాడు కండక్టర్. దిగేవాళ్ళని దిగనీయకుండా ఎక్కేవాళ్ళు తోసుకుని ఎక్కుతూనే ఉన్నారు. బ్యాగ్ పట్టుకుని ఎదురొచ్చే జనాన్ని తప్పించుకుంటూ ఎలాగో డోర్ దాకా వెళ్లగలిగింది అన్నపూర్ణమ్మ. కానీ స్టెప్ మాత్రం దిగలేకపోయింది. సాధ్యం కాని ఆ రద్దీలో ఆవిడ చేయి పట్టుకుని జాగ్రత్తగా కిందకి దింపారెవరో. కృతజ్ఞతలు చెబుదామని తలెత్తింది, ఎదురుగా ఉన్నది భర్త రఘురామయ్య. అమ్మయ్యా ఈయన బానే ఉన్నారు, అన్నపూర్ణమ్మ మనసు దోదిపించలా తేలికైపోయింది. ఆందోళన అంతా చేత్తో తుడిచేసినట్టు, గుడ్డలో వెళితే అయిన భాగం మీద తిరిగి నిండినట్టు, పరాయి దేశాన్ని నుంచి స్వస్థలానికి వచ్చినట్టు తృప్తిగా హాయిగా ఆనందంగా అప్పుడు చూసింది ఆయన భుజానికున్న ట్రావెలింగ్ బ్యాగ్ని. కతుక్కుమంది అన్నపూర్ణమ్మ, ఎక్కడికి వెళుతున్నారు ఈయన? కొంపదీసి నాకులాగే కోపం కొద్దీ ఇల్లొదిలి. ఎక్కడికి అంది పెదాలు తడిచేసుకుంటూ. తెచ్చుకోలు గాంభీర్యంతో చూశారు రఘురామయ్య గారు. నా ఇంటి లక్ష్మి కోసం బయలుదేరాను, అదృష్టం తనే ఎదురొచ్చింది అన్నారు గొంతు తగ్గించి. అన్నపూర్ణమ్మ ఆయన కళలో పరీక్షగా వెతికింది, నమ్మొచ్చునా అన్నట్టు. భర్త మొహంలో తాను పడినంత ఘర్షణ పడిన ఛాయలు ప్రస్ఫుటంగా. సంతృప్తితో ప్రసన్నమైంది ఆమె వదనం. గుంభనంగా మందహాసం చేస్తూ భర్త చేతికి బ్యాగ్ అందించింది అన్నపూర్ణమ్మ.
భారతి గారు మీకు మస్తు శుక్రియా. మీరు ఎంత బాగా చదివిండ్రంటే కథ మీరే రాసిండ్రేమో అని. ఎప్పుడైనా ఏమవుతుందంటే కథ ఎవరైతే రాస్తారో వాళ్ళకి మంచిగా చదవనీకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇట్లా అవుతుంది అని అనుకొని రాస్తారు కదా, కదా ఇట్లా అనుకొని రాస్తారో అట్లనే చదవనీకి వస్తుంది. అయితే ఈడేందంటే రాసిందేమో శ్రీమతి వలివేటి చంద్రవతి గారు, కాకుండా చదివినామే భారతి గారు. అయితే కథ భారతి గారే రాసిండ్రేమో అన్నంత మంచిగా చదివారు. భారతి గారు మీకు నిజంగా మస్తు శుక్రియా. అండ్ మీరు ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే అట్లా ఆడికి అంటే ఆ ఇంటి పరిసరాలకి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో గదంతా ఊహించుకొని ఎంత మంచి కొట్టింది కథ కూడా. ఎంతో బాగుంది భార్యాభర్తల అనుబంధం మీద. తల్లి ఒక్కొక్క పారాడికి కొడుకింటికి పోయినా కూడా పిల్లలు పెద్దగా అయినాక అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదని అంటారు కదా, అట్లనే మంచిగా చూసుకుంటారు పిల్లలు, మంచిగా చూసుకుంటారు కోడలు, మంచిగా చూసుకుంటారు అందరూ, మంచిగా చూసుకుంటారు. కానీ మన ఇల్లు అంటే ఇక మన ఇల్లే, మన ఇల్లు మన ఇంటికి పోదామని అనిపిస్తుంది ఎప్పుడు. గసంటి మంచి కథ చదివారు, చాలా బాగుంది కథ, బాగుంది. మీరు చదివే తీరైతే చాలా ఫస్ట్ క్లాస్, బ్రహ్మాండంగా ఉంది. మా శ్రోతలందరికీ కూడా మంచిగా అనిపించింది, మంచిగా అనిపించిందో లేదో తెలుసుకోనికి nla67@gmail.com శ్రోతలు, మీకు కథ నచ్చింది లేకుంటే భారతి గారు చదివిన తీరు నచ్చింది లేకుంటే మీకు ఒక కథ వచ్చు అది చదవాలనుకుంటున్నారు, వీటన్నిటికీ nla67@gmail.com మీరు నాకు మెయిల్ పెట్టండి. మళ్ళా వచ్చే వారం దాకా సెలవు. నమస్తే.
మై ఇన్ మీడియా మరియు శ్రీకృష్ణ సంయుక్తంగా సమర్పించిన కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి ఎన్సి కళ్యాణ్ కౌశిక్ పాడిన జో అచ్యుతానంద పాట.
అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద
Disclaimer: all the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
ఇప్పటి వరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు ఎన్నెలమ్మ ఎటకారాలు ఫ్రమ్ కెనడా కార్యక్రమం జూన్ 3, 2018 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.